ఈయన బయలుదేరాడు. వల్లి యొక్క తండ్రి కిరాతకరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, రాజా వినయంగా నమస్కరిస్తున్నాను అన్నట్ట. ఎక్కడి కుమారస్వామి, ఎక్కడి అడవిలో ఉండే ఒక కిరాతకరాజు, పెద్దవాడు, వల్లిని పెంచడం వల్ల మామగారు కాబట్టి ఎంత తాను గొప్పవాడైనా సరే మామగారికి నమస్కారం చేయాలనే శాస్త్రమును అనుసరించి నమస్కరించాడు ఆయన. కన్న తల్లిదండ్రులు, పెంచినటువంటి తల్లిదండ్రులు, గురువులు, అత్తమామలు, అన్నగారు, అన్నగారి భార్య, వీళ్ళంతా తల్లిదండ్రులతో సమానం. అటువంటి వాడికి నమస్కరించాలని శాస్త్రం చెబుతున్నది. అందుకే వినయంగా నమస్కరించగానే ఆయన ఆశ్చర్యపోయి, పరమసుందరాకారాన్ని ముఖం చూస్తే నాకు ఏదో తెలియని ఆనందం కలుగుతోంది, నువ్వు ప్రసన్నంగా కనపడుతున్నావు, నేను నిన్ను చూసి ప్రసన్నుండయ్యాను, ఇక్కడ కూర్చోని ఆసనం ఇచ్చాడు. ఆయన ఆసనంలో కూర్చున్నాక, కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్త కుమారక, నీవెవడవు, ఏం పని మీద ఇక్కడికి వచ్చావో కుమారక అన్నాడు. కుర్రాడు కదా అందుకని కుమారక అన్నాడు. నిజంగా ఆయన కుమారుడే, కుమారస్వామి. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, కిరాతరాజ, నేను ఒకనొక రాజకుమారుణ్ణి, ఎవరి కుమారుడో ఇప్పుడు ప్రస్తుతం నన్ను అడగద్దు, కొన్ని కారణాల చేత అజ్ఞాతవాసం చేస్తున్నాను, నా తల్లిదండ్రుల పేరు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు, తల్లిదండ్రుల మీద అలిగి ఇక్కడికి వచ్చాను, అలిగి వచ్చిన నేను మీ అమ్మాయిని చూచి ప్రేమతో నలిగిపోతున్నాను, ఆవిడ నన్ను చూచి సిగ్గుతో పక్కకి తొలగిపోతోంది, ఆవిడ నాకు భార్య అవ్వాలి, ఈ మధ్యన మీ అమ్మాయిని చూచి అమ్మాయిని నన్ను వివాహం చేసుకోమని అడిగితే వల్లి మా తండ్రి గారిని అడుగు, ఆయన మెచ్చుకుంటే, ఆయన ఇష్టపడితే కన్యాదానం చేస్తే వివాహం చేసుకుంటానన్నది, అందుకే నీ దగ్గరకు వచ్చాను. మా ఇద్దరికీ ఇష్టమే, నువ్వు తండ్రివి, పిల్ల బాగోగులు చూడవలసిన వాడివి, అందువల్ల మాకు వివాహం చేయడం మంచిది. నేనేం సామాన్యుణ్ణి కాదు, పరాక్రమవంతుణ్ణి, ఈట పుచ్చుకుంటే చాలు, నా ఈటకి వేటుకి వేటకి తిరుగులేదు, ఇక సౌందర్యంలో నేను ఆమె ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడతాం, మా రంగు కానీ, యౌవనం కానీ, వయస్సు కానీ, విద్య కానీ, బుద్ధి కానీ పరస్పరం పనికి వస్తాయి, సరిపోతాయి, అంటే ఈడు జోడు, నీకు కూడా అభ్యంతరం ఉండదేమో అనుకుంటున్నాను, పెళ్లి చేయొచ్చు కదా అన్నాడు ఆయన. అప్పుడు ఆయన నవ్వి, నువ్వెవరో చెప్పకపోతే పెళ్లి చేయకూడదు ధర్మం ప్రకారంగా, కానీ ఎందుకు నీ ముఖం చూస్తే నాకు వాత్సల్యం కలుగుతోంది, నీ ముఖం చూస్తే నువ్వెవరో మహానుభావుడు అని మాత్రం అర్థమవుతోంది, సరే అదో పక్కన పెట్టు, అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసే ముందు తల్లిదండ్రులు బాగా ఆలోచించాలి, ఈ కుర్రవాడు మనలో కలుస్తాడా లేదా, భేషజం చూపిస్తాడా, పెళ్లికి ముందు ఏమండో మీ ఇంటి అల్లుడిని అవ్వడం అదృష్టం అండి అని చాలామంది అంటారు, అయిన తర్వాత అత్తమామల్ని పట్టి పీడించేవాడిని ఎంతోమందిని చూశాను నేను, విసిగిపోతున్నా నేను, పెళ్లికి ముందున్న ప్రేమ ఆ తర్వాత ఉండదు, అందుకే నేను నీ దగ్గర తొందరపడి మాట ఇవ్వడంలా, నేను చెప్పిన పని చేస్తే నేను నిన్ను అల్లుడిని చేసుకుంటానన్నాడు. అడగండి, మీకోసం ఏదైనా చేస్తాను, ప్రమాణం చేస్తానన్నాడు ఆయన. ఆ మాట అన్నావు కదా, అయితే నా కూతురునిచ్చి పెళ్లి చేయడానికి నేను నీకు కొన్ని షరతులు పెడుతున్నాను, అందులో ఒకటి, మేము కోయవాళ్ళం, కిరాతకులం, నువ్వు మా జాతిలో కలిసిపోవాలి, నీకున్నటువంటి డ్రెస్ అంతా తీసేసి అందమైనవి మాలాగా జింక చర్మాలు, ఎలుగుగొడ్డు చర్మాలు ఇవన్నీ ధరించాలి, పైన ఉత్తరీయంగా చర్మం వేసుకోవాలి, వేసుకుని తల చుట్టూత ఓ పెద్ద రిబ్బను కట్టుకుని ఏకలు పెట్టుకోవాలి, పెట్టుకుంటావా, మా కిరాతకుల్లో కలిసిపోతావా, మా అమ్మాయి కోసం జాతి మార్చుకుంటావా అంటే ఎందుకు మార్చుకోను మామగారు, ఈ క్షణం నుంచి నేను మారిపోతున్నాను, మీ వాడిని అయిపోతున్నాను, ఎవరు అక్కడ జంక చర్మాలు తిండనాడు తెచ్చేశారు, ఈయన మొత్తం మీద చర్మాలు కట్టుకుని అందంగా మారిపోయాడు, అచ్చం పోయేవాడు అయిపోయాడు, పిల్ల కోసం అలా మారాలని ఆయన నిరూపించాడు. ఇలా మారి నెత్తికి చుట్టూతో గుడ్డ కట్టుకుని అందులో ఏకలు కూడా గద్ద ఏకలు, రాబంద్ ఏకలు, నెమలేకలు పెట్టుకున్నాడే. పెట్టుకున్నాక, ఇప్పుడు చెప్పండి మామగారు, జాతి మార్చుకున్నాను కదా, మీ అమ్మాయిని ఇస్తారా అంటే, జాతి మారింది కానీ నీ భాష మారలేదు, నువ్వు గొప్ప సంస్కృతంలో పాండిత్యంతో మాట్లాడుతున్నావు, మేము అలాగదే పామరులం, మా కిరాతక భాషలో మాట్లాడాలనగానే కుర్రో కుర్రు మావో మావా అన్నాడు ఈయన. కుర్రో కుర్రు అనగానే అబ్బో అద్భుతమైన నటుడు అయినా నువ్వు, వెంటనే భాష మారిపోయింది అని సంతోషపడిపోయాడు ఆయన. ఇప్పుడైతే ఇక నాకే అభ్యంతరం లేదు, అయినప్పటికీ నీకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసేటప్పుడు నీ తల్లిదండ్రులు వచ్చి అక్షతలు వేస్తేనే పెళ్లి దొరుకుతున్నాడు వాడి కొసమెరుపు. అబ్బా ఇంత గందరగోళం జరిగాక మళ్ళీ మా తల్లిదండ్రులేనా అని నేను పాపం ముఖం ముడుచుకొని బాధపడి వాళ్ళ మీద అలిగి వచ్చాను, వాళ్ళని ఇక్కడికి ఎలా తీసుకురావాలని బాధపడ్డాట. దాని గురించి ఆలోచిద్దాం మామగారు అని ఇప్పట్టు మీ అమ్మాయికి ఇష్టమో లేదో తెలుసుకోండి అని వల్లిని పిలిచారు. వల్లి, ఈ కుర్రవాడు ఎవరో నేను పెళ్లి చేసుకుంటానంటున్నాడు, వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పమని వాళ్ళని తీసుకురమ్మని నేనన్నాను, మన కోసం జాతి నీతి భాష అన్నీ మార్చుకున్నాడు, ఇతన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగితే నాకు కూడా ఒక నియమం నిబంధన ఉందండి ఆవిడ. అయ్యి బాబు ఎన్ని కష్టాలు అనుకుంటారండి పెళ్లి అంటే, అంత తేలిక అనుకుంటారా? ఏదో సాఫ్ట్వేర్ అయిపోయి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటే పిల్లని ఇచ్చేయట్లేదు ఎవడనో, బోల్డ్ అని కండిషన్లు పెడతారు మరి. ఈయన మళ్ళీ తెల్లబోయి, మా నాన్నగారు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానన్నావు కదా వల్లి అంటే, నాన్నగారు ఒప్పుకోడదు కదా, మరి నేను కూడా ఒప్పుకోవాలి కదా, నాకు నియమం అన్నది అన్నది. సరే చెప్పు అన్నాడు ఆయన పాపం. ఈ పెంపుడు తండ్రి కోసం నువ్వు బోయేవాడి అయ్యావు, భాష మార్చుకున్నావు, వేషం భాష మార్చావు, వేషము మార్చను అన్నట్టుగా మార్చావు, భాష మార్చావు, కానీ నా కోసం ఇంకోటి మార్చుకోవాలి. నేను సర్పజాతి స్త్రీని, మా తాతగారు ఆదిశేషుడు, మా తండ్రి కుముదుడు, నువ్వు కూడా పాము అయిపోతే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానంది. ఓ సింతే కదా అని వెంటనే చూస్తుండగా సర్పం అయిపోయాడు. అప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామి అన్నారు అలా సర్పం అయ్యాడు. అంత పూర్వం ఆయనకి సర్పరూపం లేదు. చాలామంది ధర్మ సందేహాలు అడిగారు, ఏమిటండి కుమారస్వామికి సుబ్రహ్మణ్యం అనే పేరు ఏమిటి, సర్పరూపం ఏమిటి, ఆయన పాములకి శత్రువు, ఆయన మయూరవాహనుడు కదా అని అడిగారే, అసలు కారణం ఇదన్నమాట. కేవలం వల్లి నాగజాతి స్త్రీ అవటం వల్ల, ఆ స్త్రీని పెళ్లి చేసుకోవడానికి ఆవిడ నియమం పెట్టడం వల్ల ఆమె కోసం వెంటనే సర్పంగా మారిపోయాడు. తర్వాత పెళ్ళయ్యాక ఆవిడ ఆడపాము అయిందనుకోండి, అందుకే ఇద్దరు కలిసి జంట పాములుగా శ్రీశైలంలో తిరిగారు. అప్పటి నుంచి ఇలా జంటగా ఉన్న పాముల్ని ప్రతిష్ఠించి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడికి నమస్కారం అనే ఒక సంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం అన్నమాట. ఈ విధంగా స్వామివారు పరమ పవిత్రమైన సర్పంగా మారి ఇప్పుడు నీకు ఇష్టమేనా, అది కూడా నేను మీ నాన్నగారిలాగా నీలాగే తెల్ల పాముగా మారేపోయిగా, నల్ల త్రాచు కాదు తెల్ల త్రాచుగా మారి అని అనగానే సంతోషపడిపోయింది. కానీ చిత్రం ఏంటంటే, మా నాన్నగారికి 1000 పడగలు ఉంటాయి, నీకు 6 పడగలే ఉన్నాయి, ఏమిటంటే ఇది నా అదృష్టం, ఎందుకు ఏమిటని అడక్కు, నేను ప్రస్తుతానికి షణ్ముఖుణ్ణి అన్నాడు ఆయన. ఆవిడ ముచ్చటపడి పెళ్లికి ఒప్పుకున్నది. ఇప్పుడు ఈయన మళ్ళీ యథారూపం ధరించి, ఏమండి మీ నియమాలన్నీ పాటించాను, ఇంకెందుకు ఆలస్యం, సుముహూర్తంలో పెళ్లి చెయ్యండి అనగా, మాకు ఒక నియమం ఉంది, పెళ్లి శుభలేఖ రాయగానే ఆ పెళ్లి శుభలేఖని మొదటి శుభలేఖని వరుడు యొక్క తల్లిదండ్రుల చేతిలో పెడతాం. కాబట్టి వరుడి తల్లిదండ్రులు వచ్చి ఆ శుభలేఖ అందుకోవాలి. వరుడికి తల్లిదండ్రులు లేరనుకోండి, ఇద్దరు పోయారనుకోండి, అప్పుడు ఎవరో ఒకడిని తాత్కాలికంగా పట్టుకొచ్చి తల్లిదండ్రులుగా మేము అంటగట్టి వాడికి ఏదో నియమం చేసి ఎవరో ఒకడికి ఇస్తాం. కాబట్టి నీకు తల్లిదండ్రులు బతుకున్నారా లేరా, ఇప్పుడు ఎంత సమస్య అండి, నా తల్లిదండ్రులు లేకపోతే పెంపుడు తల్లిదండ్రులు తీసుకొస్తారట వాళ్ళు తాత్కాలికం, దత్తత పుత్రులాగా దత్తతకి తల్లిదండ్రులు పట్టుకొస్తాం, అసలు నీ తల్లిదండ్రులు ఉన్నారా లేరా అని సూటిగా అడిగాడు. ఈయన మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇదేమమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారా అంటే కిక్కురుమనకుండా వెళ్ళిపోతారు, ఏమిటి కాబోయే అల్లుడు గారు అనగా, ఎక్కడికి వెళ్తారులేండి నాన్నగారు, రేపు మళ్ళీ ఆయన తల్లిదండ్రులు తీసుకుని రాకపోతాడా, ఆయన సంగతి నాకు తెలుసు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు అన్నది వల్లి. ఆవిడకి ఎంత నమ్మకం అన్నమాట. ఆ క్షణమే కుమారస్వామి వారు శిఖర దర్శన ప్రాంతానికి వచ్చాడు, కూర్చున్నాడు, కూర్చుని అత్యంత భక్తి శ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరుని ధ్యానం చేశాడు. వందే శంభుమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంక వన్హి నయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్త జనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. శంభునికి నమస్కారం, ఉమాపతి పార్వతీవల్లభునికి, అమ్మవారు లేకపోతే అయ్యవారు ఉండరు కదా, అందుకనే పార్వతీవల్లభ నీకు నమస్కారం, దేవతలకు కూడా గురువి తండ్రివి అటువంటి నీకు నమస్కారం, జగత్తుకి మూలకారకుడి అయిన నీకు నమస్కారం, పన్నగభూషణం సర్పభూషణుడు అయిన నీకు నమస్కారం, మృగధరం చేతిలో ఎప్పుడు జింకని ధరిస్తాడు, అటువంటి జింకని ధరించిన నీకు నమస్కారం. పశువులకు అధిపతివైన నీకు నమస్కారం. సూర్యుడు కుడికన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్నిహోత్రుడు మూడవ కన్నుగా ఉన్న త్రినేత్రుడవైన నీకు నమస్కారం. ముకుందుడికి ఎంతో ఇష్టుడివి నువ్వు. విష్ణు అంతటి వాడు నిన్నెంతో ప్రేమతో చూస్తాడు. అటువంటి ముకుంద ప్రియుడైన నీకు నమస్కారం. భక్త జనాశ్రయం నువ్వే, భక్తులకు నువ్వే దిక్కు, నువ్వు తప్ప మరో దిక్కు లేదు భక్తజనులకు. అలా భక్తులకు దిక్కై రక్షించే నీకు నమస్కారం. వరాలిచ్చే నీకు నమస్కారం. శివుడివి అంటే మంగళస్వరూపుడివి, శంకరుడివి, ఇతరులకు సుఖాన్ని కలిగిస్తావు, అటువంటి నీకు నమస్కారం అని అయ్యవారిని అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సర్వమంగళ మాంగళ్యే, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అసలు మంగళములకు కూడా మంగళం అంటే శుభములకు శుభములు ఇచ్చే తల్లివి, అటువంటి నీకు నమస్కారం. శివ అంటే మంగళస్వరూపిణివి, శుభస్వరూపిణివి, అటువంటి శుభ స్వరూపిణివైన నీకు నమస్కారం. సమస్తమైన కోరికలను తీర్చే నీకు నమస్కారం. ఇందాక ఏమన్నాడు, ఉమాపతిమ్ అన్నాడు, ఇప్పుడు త్ర్యంబకేదేవి అన్నాడు. ఆయనేమో ఉమావల్లభుడు, ఈవిడ త్ర్యంబకుని, ముక్కంటి యొక్క పత్ని, అటువంటి నీకు నమస్కారం. నువ్వే మాకు దిక్కు నారాయణి, నీకు నమస్కారం అనగానే టక్కన ముందు ముసలాయన వచ్చాడు. ఏ నాయన ఎవరిని గురించి ధ్యానం చేస్తున్నావు అన్నట్ట. నీ గురించి కాదు లేవోయ్, మా నాన్నగారి గురించి అన్నాడు ఈయన ఆక్షేపిస్తూ ముసలాండి. మీ నాన్నగారు ఎలా ఉంటారు అన్నట్ట. మా నాన్నగారు ఎలా ఉన్నా నీ ఇలా ముసలాళ్ళలో ఉండడు అన్నాడు ఈయన. ఇంతలో ఈవిడ వచ్చింది కుర్రోహ కుర్రనుకుంటూ, భ్రమరాంబాదేవి ఒక కోయ స్త్రీ రూపంలో. బాబు నువ్వెవరిని పిలిచావు అనగా, మీరెక్కడ దొరికారా మాకు, జగదీశ్వరుడైన పరమేశ్వరుణ్ణి, జగదీశ్వరి అయిన మా అమ్మని నేను తలుచుకుంటే ఈ బొమ్మలంతా వచ్చి పడిపోతున్నారు, మీరు వెళ్ళండి, అసలే పెళ్లి కోసం నేను గెతగెతలాడిపోతున్నాను, మళ్ళీ రాకండి అనగా, మేము లేకుండా నీ పెళ్ళి ఎలా అవుతుంది ఆయన అన్నాడు. ఆయన ముసలాళ్ళు లేకపోయినా మాకేం లోటు లేదు అనగా, బాబు ఇంతకీ క్షేమతారలో నిన్ను వెళ్ళి పెళ్లి సంబంధం చూసుకోమన్నాను, చూసుకున్నావా అన్నట్ట. నువ్వు పెట్టావుగా బోడి ముహూర్తం, ఆర్ద్ర నక్షత్రం, ఇదిగో ఇలా ఉంది, మా అమ్మ నాన్న లేకపోతే పెళ్లి చేయనట్టున్నాడు ఆయన. అనగానే నాయన నా ముహూర్తం ఇంతవరకు ఎప్పుడు తప్పలేదు, నేను పంపిన తర్వాత ఆ సుముహూర్తంలో నీ పెళ్ళి అయి తీరుతుంది అనగా, పెళ్ళి అవుతుంది కానీ మా అమ్మ నాన్నని బతిమాలుకోవడానికి నాకు మొహమాటం అడ్డొస్తుంది అనగా, నీకు మొహమాటం అడ్డొస్తే మాకు లేదు మొహమాటం అని టిక్కన ముసలాయని కాస్త పడుచు మల్లికార్జున అయిపోయాడు. ఈ ముసలావిడి కాస్త, ఈ బోయావిడి కాస్త పార్వతిగా మారిపోగానే ఈయన సంభ్రమాశ్చర్యాలతో, అయ్యో బాబో జగదీశ్వరా ఇది నీలేలా అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు దేవతలు, ప్రభువు వృద్ధ మల్లికార్జునుడిగా ఉన్న నీవిప్పుడు ప్రౌఢ మల్లికార్జునుడు అయ్యావు, నవయవనంలోకి అడుగుపెట్టావు. కలియుగాంతం వరకు ఆ వృద్ధ మల్లికార్జున లింగం పక్కనే ఈ వివాహానంతరం మల్లికార్జున లింగం అనే పేరుతో సూక్ష్మలింగంగా మారు, లింగరూపంలో వెలసి అందులో అపూర్వమైన నీ జ్యోతిశక్తి నిలబెట్టి ప్రజల్ని అనుగ్రహించు. మహాపాపాలు చేసిన వాళ్ళు, పెళ్లి కాక అల్లాడిపోతున్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులకు ద్రోహం చేసిన వాళ్ళు, పెద్దలకు అపచారం చేసిన వాళ్ళు, చెయ్యరాని పనులు చేసిన వాళ్ళు, తినకూడని తిన్న వాళ్ళు కూడా నీ లింగాన్ని తాకిన వెంటనే వాళ్ళ పాపాలన్నీ భస్మైపోయి వారంతా ముక్తి పొందుదురుగాక అనగానే ఆయన తథాస్తు అన్నాడు. ఇంకేముందండి, అప్పటికి అన్ని వ్యవహారాలు చక్కబడ్డాయి. ఈ విషయం తెలిసిన కిరాతకరాజు ఆనందపడిపోయాడు. ఏం ఆశ్చర్యం ఇది, ఆదిశేషుణ్ణి పూజించటం వల్ల ఆదిశేషుడి మనువరాలు కూతురయ్యింది, శివపుత్రుడు అల్లుడవుతున్నాడు, నా బతుక్కి శివుడి దర్శనం అమ్మవారి దర్శనం అవుతుందా, అటువంటిది శివపార్వతులు వియ్యంకులు అవుతున్నారు. ఆహా, సరి అయిన పిల్లలు ఒక్కళ్ళు ఉంటే అద్భుతమైన సంబంధాలు ఇలాగే కుదురుతాయన్నమాట. జీవితంలో ఏ వ్యక్తి వియ్యంకుడు అవుతాడని కలలు గనమో అటువంటి వ్యక్తి వియ్యంకుడు కూడా అవుతాడనమాట అనుకుని ఆనందపడిపోయాడు ఆయన. ఆ క్షణమే బ్రహ్మదేవుడిని పిలిపించాడు శివుడు. బ్రహ్మ స్వయంగా పురోహితుడయ్యాడు, శ్రీమన్నారాయణుడు వచ్చాడు, దిక్పాలకులు వచ్చారు, నక్షత్రాలు వచ్చాయి, చంద్రుడు వచ్చాడు, మహానుభావులైన ప్రజాపతులు వచ్చారు, సనక సనందనాథులు వచ్చారు, ఇక వాళ్ళు వీళ్ళు అనడానికి వీల్లేదు. ఇక పాతాళ లోకం నుంచి ఆదిశేషుడు, వాసుకి, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు, పావులన్నీ లుకలకలాడుతూ సేమ్యాల్లో వచ్చి పడ్డారు అక్కడికి. ఈ సర్పజాతి, నరజాతి, సురజాతి, అసురజాతి ఒకళ్ళే అందరూ వచ్చారట. శివకుమారుడి వివాహానికి అద్భుతమైనటువంటి వేదిక తయారు చేశారు. ఆ ప్రాంతంలో ఆకాశ ప్రాంగణంలో గొప్ప వేదిక తయారు చేసి అక్కడ కూర్చోబెట్టారు. శివపార్వతుల ఒక పక్కన, ఈ కిరాతక రాజుగారు ఒక పక్కన కూర్చుండగా, కిరాతక రాజుగారికి ఉన్న సమస్య ఏంటంటే ఆయన పెళ్లి కానివాడు, అందుకని తాత్కాలికంగా మరి కన్యాదానం చేయడానికి భార్య ఉండాలి ఎలా. అప్పుడు ఈశ్వరుడు తన వామభాగం నుంచి ఒక కిరాతక స్త్రీని సృష్టించాడు. ఈ కిరాతక స్త్రీ ఈరోజు నుంచి నీకు భార్య అవుతుంది, ఈమెతో కలిసి నువ్వు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసుకో. మీరిద్దరూ ఇక్కడ ఇష్టకామేశ్వరి అనే పేరుతో అమ్మవారి పీఠం ఉన్నది, ఆ ప్రాంతాన్ని పరిపాలించండి, బోయవాడుగా అక్కడండి, అమ్మవారిని పూజించి సేవించి కలియుగాంతం అయ్యాక మీరు నా దగ్గరికి రండి అని ఒక కిరాతక స్త్రీని ఈ కిరాతకపురాజు గారికి భార్యగా ఇచ్చాడు. ఆ దంపతులు కుమారస్వామి కాళ్ళు కడిగి వల్లినిచ్చి వివాహం చేశారు. ఆ వివాహం చేసిన స్థలమే హాటకేశ్వరలింగం యొక్క పైభాగం అనమాట. అందుకే హాటకేశ్వరలింగానికి వెళ్ళిన వాడు పైకి ఒకసారి తలెత్తి చూస్తే కుమారుడిది కూడా దర్శనమిస్తాట. అసలు శ్రీశైలం వెళ్ళిన వాడు తప్పక చూడవలసింది ఏమిటంటే ఓ పక్కన శిఖర దర్శనం, ఆ తర్వాత పాలధార, పంచధార. పాలధార పంచధారలకు ఆపోజిట్లో హాటకేశ్వరుడు ఉంటాడనమాట. ఆ హాటకేశ్వరలింగ పైభాగమే ఒకప్పుడు ఆ కిరాతరాజు పరిపాలించిన ప్రాంతం. కొండ శిఖరాలన్నీ క్రమంగా పిండయ్యాయి కాబట్టి కొంత ఎత్తు కూడా తగ్గింది. కిరాతకపురాజు మాత్రం ఏది వల్లిని పెంచిన ఆయన తన భార్యతో పాటు ఇప్పటికి కూడా ఇష్టకామేశ్వరి ఉన్న అడవుల్లో ఉంటాడు అని పెద్దలు చెబుతారు. ఆదిశంకరాచార్యులు వారు వాళ్ళని చూశారు, చూసి చాలా భక్తి శ్రద్ధలతో వాళ్ళని సేవించారు అని మనకి ఇతిహాసాలు చెబుతున్నాయి. అసలు ఆ స్థలం ఎటువంటిదండి, అక్కడున్న ప్రతి పాషాణము ఒక గొప్ప లింగం, ప్రతి రాయి, నేను చెప్పడం కాదు, గండశిలల శంభులింగంబులిందు చెంచువారెల్ల ఇచ్చట సిద్ధమునులు అని శ్రీనాథుడు దీన్ని అనువాదం చేస్తూ కాశీఖండంలో రాశాడు. కాశీఖండంలో అందమైన తేటగీతులు రాశాడు. గండ శిలలెల్ల శంభులింగంబులిందు, ఈ మల్లికార్జున లింగం దగ్గర ఉన్నటువంటి ఈ నల్లమల అడవుల్లో ఉన్న, ఈ శ్రీశైలం అడవుల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న రాళ్ళన్నీ కూడా, ఈ కొండరాళ్ళన్నీ కూడా శివలింగాలు. చెంచువాళ్ళు సిద్ధమునులు కాబట్టి ఇక్కడ చెంచువాళ్ళని, తొందరపాటిన వాళ్ళని చిన్న చూపు చూడకండి, కొంతమంది మారువేషాల్లో వస్తారు వాళ్ళు, వాళ్ళంతా మునులు అని రాశాడు ఆయన. ఇదిగో సంస్కృతంలో కూడా అదే చెప్పారు. చాలా అద్భుతంగా వివాహం జరిగింది. వివాహం జరిగి జరగగానే దేవతల ప్రార్థనతో ఈశ్వరుడు అందమైన చిన్న జ్యోతిస్వరూపంతో వెలిగిపోతున్న లింగంగా మారాడు. అది ఈనాటి మల్లికార్జున జ్యోతిర్లింగం అన్నమాట. ఇప్పుడు ఏమైంది, ముసలాయన కాస్త పొడుచులింగం అయ్యాడుగా, అందుకని పొడుచైన మెట్లెక్కి భ్రమరాంబ దర్శనానికి వెళ్ళేవాడు. భ్రమరాంబ ఏమంది, మీరే మెట్లెక్కి రెండందిగా, అందుకని భార్య దగ్గరికి ఈయన ఎక్కి రావడం మొదలెట్ట. జీవితంలో మెట్టు ఎక్కాలి తప్ప ఓ మెట్టు దిక్కకూడదు అని నిరూపించేట ఆయన. ఈ విధంగా ఆ దంపతులు ఇద్దరు ఉన్నారు. అప్పుడు కొంతమంది దేవతలు అన్నారు, అమ్మవారు ఉన్నత స్థానంలో నువ్వు కొంచెం తక్కువలో ఉన్నావు ఏమిటంటే, ఓ అమాయకులారా, భార్యను ఎప్పుడు నెత్తి మీద పెట్టు గౌరవించడం నా సంప్రదాయంరా, మీరు అలా పూజించండి, ఆవిడెప్పుడు నా నెత్తి మీద దేవత, నేను కింద ఉంటాను అన్నాడు ఆయన. శివుడు చూసి మనం నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు మరీ ఇంత లావైన పెళ్ళాన్ని నెత్తి మీద ఎక్కించుకోమని కదా అక్కడ ఉద్దేశం. అక్కడ అంతరార్థం ఏంటంటే భార్యను గౌరవించు. ఈ కథ విన్నటువంటి నిజంగా ఒక ఆయన, నేను ఈ మాట చెప్పకపోతే కొన్ని ప్రమాదాలు వస్తాయి. ఓసారి శ్రీశైలంలో శ్రీశైల మల్లికార్జున లింగం గురించి చెప్పాను, అప్పుడున్న స్థితిని బట్టి ఇంత కాకపోయినా కొంతవన్నీ చెప్పాను. భార్యను ఎప్పుడు గౌరవించడం మల్లికార్జునుడి దగ్గర నేర్చుకోండి. దేవతలా నెత్తి మీద పెట్టుకు చూశాడనగానే బయటికి రావడంతో వాళ్ళు ఆవిడ నెత్తి మీద ఎక్కించుకున్నాడు, కింద పడ్డాడు, 3 రోజులు లేవల. ఆవిడ గజలక్ష్మి, ఈయన ఇలా ఉండేవాడు. కాబట్టి భాషలో ఉన్న అంతరార్థం ఏంటంటే నెత్తి మీద పెట్టుకుని చూచుట అంటే గౌరవించుట. భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు గౌరవంగా చూసుకుంటే ఆ సంసారం ఎంత ముచ్చటగా ఉంటుందండి. ఎప్పుడు సాధ్యమైనంత వరకు తగాదా పడకూడదు, అప్పుడప్పుడు ముచ్చటగా తగాదా పడినా మళ్ళీ వెంటనే కలిసిపోవాలట. ఇక మొట్టమొదటిసారిగా శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడిగా ఆయన వచ్చాడని చెప్పుకున్నాక మహానుభావుడు ఈశ్వరుడు, అదేమో పూర్ణిమ అమావాస్య నాడు సూక్ష్మ మల్లికార్జునుడిగా మారాడు. చిన్న మల్లికార్జున లింగం అమావాస్య నాడు ఏర్పడింది. అందుకనే అమావాస్య దినే శంభు స్వయం గచ్చతి తత్ర, పౌర్ణమాసి దినే తత్ర పార్వతీ గచ్చతి ధ్రువం. కుమారుడేమో శిఖరం దగ్గరే ఉన్నాడు, వల్లిని పెళ్లి చేసుకుని శిఖర దర్శనం దగ్గరే విగ్రహ రూపంలో వెలిశాడు. దేవతల కోసమని దేవతలు ప్రార్థించగా విగ్రహమై అమ్మవారితో పాటు అక్కడ ఉన్నాడు ఆయన. ఈ అమ్మవారి దర్శనానికి శివపార్వతులు నెలకి 2 రోజులు వెళ్ళడం మొదలుపెట్టారట. ఒకరోజు శివుడు, ఒకరోజు అమ్మవారు వెళ్ళేటట్టుగా నియమం పెట్టుకున్నారు. ఎలా పెట్టుకున్నారు? పౌర్ణమి నాడేమో వృద్ధుడిగా వచ్చాను కదా నేను, అందువల్ల ఆ రోజు నేను నడవలేను. కాబట్టి పార్వతి, పౌర్ణమి నాడు నువ్వు వెళ్ళి అబ్బాయిని చూసిరా. అమావాస్య నాడు నేను చిన్న మల్లికార్జునుడిగా యువకుడిగా మారాను, కాబట్టి అమావాస్య నాడు నేను వెళ్ళి చూసి వస్తాను. మిగతా రోజుల్లో రోజు అబ్బాయి వచ్చి మన దర్శనం చేసుకుంటాడు, ఇది బాగుందా అన్నాడు ఆయన. అప్పటి నుంచి ప్రతి అమావాస్య నాడు ఈశ్వరుడు స్వయముగా కుమారుడికి దర్శనమిస్తాడు. పౌర్ణమి నాడు అమ్మవారు కుమారస్వామికి శిఖర దర్శనం దగ్గరకు వచ్చి దర్శనమిస్తుంది. అందుకే అమావాస్య నాడు పౌర్ణమి నాడు శిఖర దర్శనం చేసుకున్న వాళ్ళు సంపూర్ణముగా ఇటు అమ్మవారి అనుగ్రహము, శివుడు అనుగ్రహం పొందుతారు. అందుకే పూర్వకాలంలో ఆ రోజుల్లో శిఖర దర్శనానికి వెళ్ళేవారండి. శిఖరం దగ్గర నిలబడితే చాలు, మనమేం పైకి ఎక్కక్కర్లా. అక్కడ నిలబడితే అమావాస్య నాడైతే మల్లికార్జునుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, పూర్ణిమ నాడైతే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మిగతా రోజుల్లో కుమారస్వామి వారి ఈ శిఖర దర్శనం నుంచి నడుచుకుంటూ వెళ్ళి అమ్మని అయ్యని దర్శనం చేసుకుంటున్నాడు. ఇది నేను చెప్పడం కాదు, శివపురాణంలో 15వ అధ్యాయంలో సుస్పష్టముగా 18వ శ్లోకంలో రాశారు. పుత్ర స్నేహాతురవు తౌవై శివౌ పర్వణి పర్వణి, కుమారుడి మీద ప్రేమతో ప్రతి పర్వదినము నాడు పార్వతీ పరమేశ్వరులు శిఖర దర్శనానికి వెడుతున్నారు. అమావాస్యా దినే శంభు స్వయం గచ్చతి తత్ర, అమావాస్య నాడు శివుడే స్వయంగా పెడతాడు. పౌర్ణమాసీ దినే తత్ర పార్వతీ గచ్చతి ధ్రువం, పౌర్ణమి నాడు పార్వతే స్వయంగా పెడుతుంది. తద్దినం హి సమారభ్య మల్లికార్జున సంభవం లింగం చైవ శివశైకం ప్రసిద్ధం భవనత్రయే. ఈ విధంగా శివుడు ఇటు అమావాస్య ఇటు అమా పూర్ణిమ ఈ 2 రోజుల్లోనూ 2 లింగములుగా 2 మల్లికార్జున లింగములే, ఒకటి వృద్ధ ఒకటి ప్రౌఢ అని పిలువబడే జ్యోతిర్లింగములుగా వచ్చాడు గనక యావత్ ప్రపంచంలో సమస్త లోకాలలో ఈ విషయం వ్యాప్తి చెందింది. అప్పటి నుంచి అందరూ ఈశ్వరుడు జ్యోతిర్లింగంగా భూలోకానికి వెళ్ళాడు, తెలుగునాట ఆంధ్రప్రదేశ్లో మల్లికార్జునుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు, ఆ పరమాత్మని దర్శనం సమస్త శుభాలు కలిగిస్తుంది అన్న మొదలుపెట్టారు. నారదుడు వేణు వాయించుకుంటూ ఈ విషయాన్ని మొత్తం 14 భవనాల్లోనూ చాటించాడు. అప్పటి నుంచి అది జగత్ ప్రసిద్ధికి ఎక్కింది. అపూర్వమైనది ఈ మల్లికార్జున లింగం యొక్క ఆవిర్భావ ఘట్టం. దీన్ని భక్తితో విన్న లేక వినిపించిన అసలు దాన్ని పదే పదే తలుచుకున్న అటువంటి వాడు సర్వైహి కిల్బిషైరహి ముచ్యతే, సమస్త పాపాల నుంచి విముక్తి పొందుతాడు, కోరుకున్న కోరికలు తీర్చుకుంటాడు, దుఃఖాలు దూరమైపోతాయి, సుఖాలు దగ్గరకు వస్తాయి. జననీ గర్భసంభూతం కష్టం నాప్నోతి వై పునః, తల్లి కడుపులో మళ్ళీ ప్రవేశించడు అనగా పునర్జన్మ ఉండదు. ధనధాన్య సమృద్ధిశ్చ ప్రతిష్ట ఆరోగ్యమేవచ ఇటు ధనం అటు ధాన్యం ఇవన్నీ లభిస్తాయి, అభీష్ట సిద్ధి అవుతుంది. జ్యోతిర్లింగం ద్వితీయంచ ప్రోక్తం మల్లిక సంజత్త దర్శనాత్ సర్వసుఖదం కథితం లోకహేతవే. లోకశ్రేయస్సు కోసం ఈ కథని మీకు చెప్పానని సూతుడు సౌనకాదులకి చెప్పాడు, బ్రహ్మ నారదునికి చెప్పాడు, నేను మీకు చెప్పాను. పరమ పవిత్రం మల్లికార్జున లింగం, ఈ లింగాన్ని యుగయుగాలుగా దర్శించారు వాళ్ళు వీళ్ళు అనకుండా. ముందేమో కృతయుగంలో వచ్చింది, ఆ తదనంతరం కొంతకాలానికి ఈ మల్లికార్జునుడు వచ్చాక అయ్యో శివుడు ఎక్కడుంటే అక్కడ నేను ఉండాలి కదా, ఆయన లేకపోతే ఎలాగా అని విష్ణువు దగ్గరికి వెళ్ళి గంగ నేను కూడా భూమికి ఎడతానంది. అప్పుడు ఏం చేశాడు విష్ణువు, శివదర్శనానికి నువ్వు వెడతావా, నీకు నేను దారి చూపిస్తాను, ఆ దారి వెంబడి భూలోకానికి వెళ్ళు అని చక్రం విడిచిపెట్టాడు. విష్ణువు చక్రం విడిచిపెట్టగానే ఆ చక్రం వెనకే బయలుదేరింది గంగ. ఆ చక్రం భూలోకంలో ఈ శ్రీశైల పర్వత ప్రాంగణానికి వచ్చి పెద్ద శబ్దంతో కొండల్ని భేదించింది. ఆ కొండలు పగలగొట్టబడిన స్థానంలో గంగ పడింది, అలా పడి కిందకి దిగింది. అదే ఇవాళ పాతాళ గంగ అని పిలువబడింది. ఆనాడు చక్రం గనక కొండల్ని భేదించకపోతే ఎక్కడో పైనే కొంచెం నీటితో ఉండిపోయే గంగ ఇవాళ పాతాళ గంగ అనే పేరుతో కృష్ణానదిలో కలిసి మనందరినీ అనుగ్రహిస్తుంది. అది పాతాళ గంగ అన్నమాట. ఆ తర్వాత త్రేతాయుగంలో రాముడు సీత లక్ష్మణుడు వచ్చారు, మీకు తెలిసే ఉంటుంది. అక్కడికి వచ్చి అరణ్యవాసం చేస్తున్నప్పుడు అడవుల్లో తిరుగుతూ ఇటు కూడా వెళ్ళారు కదా, ఈ మొత్తం క్షేత్రాలన్నీ తిరిగారు. రాముడు తన పేరు మీదుగా రామేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు, సీత తన పేరు మీదుగా సీతేశ్వరలింగం ప్రతిష్ఠించింది. రామేశ్వరలింగం సరిగ్గా వృద్ధమల్లికార్జునుడి దగ్గర ఉందండి, ఇటు వృద్ధమల్లికార్జునుడు దానికి వెనక వేపున్న గోడ దగ్గర రామేశ్వరుడు ఉంటారు. సీత ప్రతిష్ఠించింది అదిగో అమ్మవారి దగ్గరికి, భ్రమరమ్మ దగ్గరికి ఉన్నాయే మెట్లు, ఆ మెట్ల దగ్గరే ఉంటుందన్నమాట. జనరల్ క్యూలో పెడితే ఆ మెట్ల దగ్గర సీతేశ్వరలింగాన్ని చూడవచ్చు. లక్ష్మణుడు ప్రతిష్ఠించింది ఇదిగో కుడివైపు ఉంటుంది చెట్ల దగ్గర. ఈ విధంగా ముగ్గురు లింగాలు ప్రతిష్ఠించారు. ఇక ద్వాపర యుగంలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది ఐదుగురు ప్రతిష్ఠించారు, ప్లస్ భార్య ప్రతిష్ఠించింది. ఇవి మీకు భ్రమరాంబాదేవి దగ్గరికి మెట్లెక్కే చోట కుడివైపున ఉంటాయన్నమాట. మండపం పైకి ఎక్కకుండా కుడివైపుకు చూడండి. ముందు వీరభద్రుడు, వీరభద్రుడి తర్వాత ఈ లింగాలు కనపడతాయి. వరుసగా అనేకమైన లింగాల్లో ఈ పంచపాండవులు ప్రతిష్ఠించిన లింగాలు ఉంటాయి. ఇంకా అక్క మహాదేవి చెప్పేక్కర్లా. మహానుభావురాలు, ఒక పరమ పూజ్యురాలు, బసవేశ్వరుడి శిష్యురాలు, వీరశైవాన్ని అనుసరించిన తల్లి ఆవిడ. ఆవిడ ఎంత గొప్పదండి. ఆవిడ కర్ణాటకలో పుట్టింది, పరమసుందరి. ఒక రాజుగారు ఆవిడని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ రాజుగారిని తిరస్కరించి నేను పెళ్లి చేసుకోనంది, అయితే నీ తల్లిదండ్రుల్ని నిన్ను సర్వనాశనం చేసేస్తానన్నాడు రాజుగారు. అప్పుడు ఆవిడ, మహారాజా నేను నీ ఇంటికి వస్తాను, నా కోసం ఒక పూజామందిరం కట్టించు, అందులో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించు, ఆ శివలింగం దగ్గర నేను పూజ చేసుకుంటూ ఉంటాను, నా మనస్సు మారిన వెంటనే నువ్వు పెళ్లి చేసుకుంటాను, ఈలోపు తొందరపడి బలాత్కారంగా నేనున్న పూజామందిరంలోకి వచ్చి నన్ను పట్టుకున్నావా నువ్వు భ్రష్టుడు అవుతావు, అనగా పోన్లో ఇవాళ కాకపోతే రేపైనా నీ మనస్సు మారుతుంది నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా అని సంతోషించాడు ఆయన. అక్క మహాదేవి పరమసుందరి, పార్వతీదేవి సౌందర్యం ఆవిడది. ఆవిడేం చేసింది, శివాలయం ఒకటి రాజమందిరంలో నిర్మాణం చేయించుకుని ఆ మందిరంలో కూర్చుని తపస్సు చేసుకుంటూ నమశివాయ అనేది, ఎప్పటికీ బయటికి రాలేదు. ఆరు నెలలు చూశాడు, ఏడాది చూశాడు రాజుగారు, ఏడాది గడువడికి లోపలే కూర్చుంది ఎప్పటికీ రాదు అనుకుని ఒకరోజు ఏం చేశాట, ఆ మందిరంలో ఉన్నావని చూశాడు. ఆ పూట ఆవిడ ముఖంలో ఏదో తెలియని వర్చస్సు కనపడింది. ఇక తట్టుకోలేక అమాంతంగా మందిరంలో త్వరబడి ఆవిడ జుట్టు పుచ్చుకున్నాడు. ఆవిడ కళ్ళు ఎర్రజేయగానే ఆ రాజు భస్మైపోయాడు. వెంటనే ఆవిడేం చేసింది, ఈ దరిద్రపు శరీరాన్ని చూసి మహారాజు అంతటి వాడు కాముకుడయ్యాడు, చివరికి అన్యాయంగా చచ్చిపోయాడు, ఈ రోజు నుంచి నేను బ్రహ్మచర్య దీక్షతో ఉంటున్నాను, శరీర వ్యామోహం విడిచిపెడుతున్నాను, బట్టలు లేకుండా తిరుగుతాను అని మొత్తం బట్టలన్నీ తీసివేసింది ఆవిడ. దిగంబర స్త్రీగా బయలుదేరింది ఆ రాజమందిరం నుంచి. అప్పుడు తమాషా జరిగిందిట, ఈశ్వరుడి ప్రేరణతో వాయుదేవుడు అక్కడికి వచ్చాడు. ఈ వాయుదేవుడు ఆవిడ జుట్టు మొత్తం ఆవిడ శరీరం కప్పేలా చూసేవాట. ఆవిడ చాలా పెద్ద ఒత్తైన జుట్టు ఉండేది. ఈ వాయువు ఏం చేసేవాట, గాలిదేవుడు ఆవిడ ఎక్కడ కదిలినా ఆవిడ చుట్టూ తా జుట్టు ఏదో బుట్టలా ఉండేలా చేసేవాట. అది చూడడానికి ఎలా ఉండేదో తెలుసా, అడవుల్లో పోయేవాళ్ళు ఆకులు కట్టుకుంటారే ఆ ఆకులు కట్టుకున్నట్టుగా కనపడేదట ఆవిడ జుట్టు, ఏదో లతల్లాగా ఆకుల్లా కనపడేది. శరీరం కేవలం జుట్టుతో కప్పుకున్నది ఆవిడ, కేశపాశములతో తన శరీరమును కప్పుకున్నది. అది కూడా తనతో తాను కాదు, ఈశ్వరుడే ఆవిడకి అలాంటి రక్షణ కల్పించాడు. ఆ పరమసౌందర్యవతి నవయౌవనంలో వేరే బట్టలు లేకుండా దేహభ్రాంతి విడిచిపెట్టి కేశపాశములతో శరీరాన్ని కప్పుకొని ఎక్కడో కర్ణాటక నుంచి శ్రీశైలం వచ్చింది. మల్లికార్జునుడిని రోజూ పూజించేది. ఆ రోజుల్లో మొదట్లో కొంతమంది అర్చకులు అభ్యంతరం చెప్పినా తర్వాత ఆవిడ మహాత్పురాలను తెలుసుకున్నారు. ఆవిడ లోపలికి రావడానికి అడ్డం పెట్టల, ఏ దిగంబర స్త్రీ ఏమిటి, జుట్టు కప్పుకోవడం ఏమిటి అని మొదట్లో భ్రమపడ్డారు కొందరు. ఎవరికైనా మొదట్లో ఏం తెలుస్తుంది, ఆవిడ ప్రతిరోజు కృష్ణానది దాటి అవతల వైపు పెద్ద గుహలు ఉన్నాయి, కొండ గుహలు, అక్క మహాదేవి గుహలు అంటారు. జీవితంలో ఒకసారి అక్కడికి వెళ్ళాలి, కృష్ణానదిలోకి దిగాలి, పడవెక్కాలి. మన టూరిజం వాళ్ళు రోజు ఒక పడవ నడుపుతూ ఉంటారు, అదైతే కొంచెం తక్కువ రేట్లో వస్తుంది, సేఫ్టీ కూడా. అది ఎక్కి వెడితే అక్కడ అక్క మహాగుహలు చాలా భయంకరంగా ఉంటాయి, కట్టిక చీకటి. ఆ లోపలికి వెడితే అసలు మతిపోతుందండి, మనకి కొవ్వొత్తులు పట్టుకెడితేనేమో వాంతి అయిపోతుంది కనుక వాళ్ళు ఏవో బ్యాటరీతో చూపిస్తారు మనకన్నమాట. ఆ గుహల్లో ఒంటరిగా ఎలా తపస్సు చేసింది, శివభక్తి వల్ల తపస్సు చేసింది. ఇప్పటికీ మనం ఆ గుహల్లోకి వెళ్ళడానికి తడిసిపోతాం, గబ్బిలాలు ఉంటాయి కొన్ని చోట్ల, అలా తిరిగి తిరిగి ఆ గుహలోకి బయటకు వచ్చేలోకి అందరికి ఆక్సిజన్ కూడా అందదు, ప్రాణవాయువు అందదు. అటువంటి చోట ఆ రోజుల్లో ఆ మహాత్పురాలు నేటికి 1215 సంవత్సరాల క్రితం ఆ గుహల్లో తపస్సు చేసింది. చిట్ట చివరికి ఆవిడ శివుడిలో లింగైక్యం అయింది. అందుకే మనకి మల్లికార్జున ఆలయం లోపలికి వెళ్ళే చోట ఓ చోట అక్క మహాదేవి విగ్రహం ఉంటుంది, జుట్టు అంతా ఒళ్ళు కప్పుకుని ఉన్నటువంటి విగ్రహం. కొండ మీద చాలా చోట్ల అక్క మహాదేవి విగ్రహం పెట్టారు, ఆవిడ పేరు మీదుగా అక్క మహాదేవి మంటపం కూడా కట్టారు. ఇప్పుడున్న ఈవో గారు, రామారావు గారు ఎంత సౌమ్యుడో, పరమభక్తుడండి ఆయన. ఈ అక్క మహాదేవి విగ్రహం అక్కడ చూడాలి. తర్వాత హేమరెడ్డి వంశంలో, ఈ రెడ్డి కులస్తుల్లో హేమరెడ్డి అని గొప్ప వంశం ఉన్నది. ఆ వంశంలో మల్లమ్మ అని ఒక గొప్ప ఇల్లాలు పుట్టింది. ఆవిడ పరమభక్తితో శివుణ్ణే నా భర్త అనుకుంటూ అక్కడికి వచ్చి తన భర్తని కాపాడుకొని శివుళ్ళు కలిసిపోయింది. అందుకే ఆ హేమరెడ్డి వంశస్థురాలైన మల్లమ్మదేవి విగ్రహం కూడా గుళ్ళో పెడతారన్నమాట. సిద్ధరామయోగి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన తపస్సు చేసి కళ్ళు విప్పి శివుణ్ణి అక్కడే చూశాట. శివుడు ఉన్నాడు అని ఎవరో చెబితే నమ్మొచ్చాడు. అక్కడ 6 ఏళ్ళు తపస్సు చేశాడు. 6 ఏళ్ళు తపస్సు చేశాక కళ్ళు విప్పగానే ఎదురుగుండ శివుడు నిజంగా నిజమూర్తితో సాక్షాత్కరించాడు. అదిగో ఆ మహానుభావుడు కళ్ళు తెరచి చూసిన స్థలం కూడా అక్కడే ఉంది, లోపల సిద్ధరామయోగి ఉంటాడు. ఇక ఆది శంకరాచార్యులు మొదట్లో ద్వైతం నిజమనుకున్నాడు. ఆయన శ్రీశైలం వెళ్ళాడు, వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు. అప్పుడు ఆయనకి ద్వైతము కాదురా, అద్వైతం చాలా గొప్పది అని అమ్మవారు చెప్పింది. అందుకే ఆదిశంకరుల ద్వైత భావన తొలగించి అద్వైతం ఇచ్చిన స్థలమని ఆయనే చెప్పుకున్నాడు స్వయంగా. ఆదిశంకరాచార్యులు వారు తపస్సు చేసిన స్థలమే ఇవాళ పాలధార పంచధార అని పిలుస్తున్నామే అక్కడన్నమాట. శివుడు ఒకప్పుడు అక్కడ నీళ్లు లేకపోతే తన 3వ కన్ను తెరిచి నుదుటి నుంచి నీళ్లు సృష్టించాడు. ఆయన నుదుటి ఉన్న 3వ కన్నులోంచి అగ్నే కాదు నీళ్లు కూడా వస్తాయి, అందులోంచి నీరు భూమి మీద వదిలాడు. శివుని యొక్క పాలము అంటే నుదురు వచ్చి ఆ నుదురు నుంచి వచ్చే నీళ్లు కనుక పాలధార, పాలధార కాదు మన వాళ్ళకి తెలియక పాలధారట, పాలు కాదు మజ్జిగ కాదు, అది పాలధార, నుదుటి నుంచి వచ్చిన ధార. అది కొండ మీద పడి 5 ధారలు అయ్యింది, అందుకే దాన్ని పంచధారలు అంటారు. 5 ధారలు క్రమక్రమంగా పాలధారటండి పంచదారటండి అని మొదలెట్టారు. మనకి పాలు పంచదార ఇష్టం కనుక అవి పాలు పంచదారలాగే ఉంటాయనుకోండి. నిజంగా నీళ్ళు అక్కడ తపస్సు చేశాడు ఆదిశంకరుడు. అక్కడే సౌందర్యలహరి అని పిలువబడే ఒక అపూర్వమైనటువంటి గ్రంథం మనకిచ్చాడు ఆయన. ఆదిశంకరుల వారు సౌందర్యలహరి ఇచ్చినటువంటి దివ్యస్థలం అది, అక్కడికి వెళ్ళి చూడాలి. ఆ తర్వాత ఇష్టకామేశ్వరి దగ్గరికి వెళ్ళాడు ఆయన, అక్కడ వరాలు పొందాడు ఆయన. ఆదిశంకరాచార్యుల వారికి ఇష్టమైన దివ్యస్థలం కూడా ఆ స్థలమే దివ్యస్థలం. ఇవన్నీ పక్కన పెడితే కలియుగంలో మహానుభావుడు వీరాధివీరుడు శివాజీ ఈ ముస్లింల దండయాత్రలు తట్టుకోలేక భారతదేశం నాశనమైపోతూ ఉంటే అమ్మా ధర్మ సంస్థాపనకి వేద ధర్మరక్షణకి నేనేం చెయ్యాలి అని అడిగాడు శ్రీశైలం వచ్చి. ఒక రాత్రి ఆయన అక్కడ నిద్రపోయాడు శ్రీశైలంలో. అర్ధరాత్రి వేళ అమ్మవారు భవానీదేవి దర్శనమిచ్చి, నాయన నేను భ్రమరాంబని, భవానీ అనే నామంతో నీకు దర్శనమిస్తున్నాను, ఇది ఒక కత్తి ఇస్తున్నాను, ఈ కత్తి చేత్తో ఉన్నంత వరకు నీకు తిరుగులేదు, పో, ఆ యవనులను నాశనం చేసి హైందవ సామ్రాజ్యం స్థాపించు అంది. అమ్మ అనుగ్రహంతో శివాజీ కత్తి పొందిన దివ్యస్థలం కూడా అదే. ఇవన్నీ హిస్టరీలో ఉన్నాయి. ఇంకొక అద్భుతమైన ఘట్టం కూడా ఉంది అక్కడ. కర్ణాటకలో ఆ రోజుల్లో ఒక పల్లెటూరు ఉన్నది, అడవిలో ఉన్న ఒక కుగ్రామం బోయవాళ్ల గ్రామం. బోయపల్లెల్లో ఉన్నటువంటి గ్రామాలని పక్కణము అంటారు. కాకింద కావచ్చు పక్కణము అంటే ట్రైబల్ గ్రామం, గిరిజన గ్రామం. అటువంటి గ్రామంలో ఒక ఆవిడ ఉండేది, చిన్నప్పుడే పెళ్ళయింది, ఒక కూతురు పుట్టి పుట్టగానే భర్త చచ్చిపోయాడు. పాప ఆ కూతుర్ని ఎంతో ప్రేమతో పెంచేది. నిజానికి అది అడవిలో ఉన్న గ్రామమైనా ఆ ఊళ్ళో ఒక మంచి మేస్టర్ ఉండేవాడు, ఒక గురువు గారు. ఆయన సంస్కృతం కన్నడం ఇవన్నీ నేర్పేవాడు. ఆయన దగ్గర చాలామంది పిల్లలు చదువుకునేవారు, బోయవాళ్ల పిల్లలు, ఇటు బ్రాహ్మణుల పిల్లలు, ఇంకా సంస్కారం కలిగిన అనేక జాతుల వాళ్ళ పిల్లలు అందరూ చదువుకునేవారు. ఆయన తరచుగా వాళ్ళందరికీ శివమంత్రాన్ని ఇచ్చేవాడు. ఓం నమశివాయ అనుకోండి అనేవాడు, అందరూ నమశివాయ అనేవారు. పాపం ఈ ఒక్కతే పిల్ల కదా, పడుచు వయస్సులో భర్త పోయాడు, ఉన్నది ఒక్క కూతురు. ఆ కూతుర్ని జాగ్రత్తగా ఇళ్లల్లో 10 ఇళ్లల్లో పాచిపని చేసుకుని, పాచిపని చేసుకున్నాక యజమానులు ఇచ్చేటటువంటి అన్నము పప్పు కూరలు తెచ్చి ఈ కూతురికి పెట్టి తాను తిని ఏదో రకంగా కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. అడవి, వాళ్ళకేం సంపదలు లేవు, భర్త లేడు, ఇంకా మరి తను తాను బతకాలి, కూతురు బతకాలి. అందుకే ఆ అడవిలో ఉన్నటువంటి చాలామంది ఇళ్లలో పాచిపని చేసేది, అంట్లు తోమేది, బట్టలు ఉతికేది పాపం ఈ విధవ స్త్రీ. వాళ్ళు మెచ్చుకుని, ఇదిగో ఈ పూట మా ఇంట్లో పప్పు మిగిలిందని ఒకళ్ళు, అన్నం మిగిలిందని ఒకళ్ళు, కూరలు మిగిలిన ఒకళ్ళు, బూరెలు మిగిలిన ఒకళ్ళు, ఆవకాయ పచ్చడి మిగిలిందని ఒకళ్ళు, ఇలా ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తే అవి తెచ్చుకునేది, కొంత తాను తినేది, పిల్లకి పెట్టేది. ఈ పిల్లని బాగా చదివించి పైకి తీసుకురావాలని ఒక కోరిక, అందుకే గురుకులంలో వేసింది. గురువుగారు పాఠం బాగా చెప్పేవాడు, ఓం నమశివాయ అనే మంత్రాన్ని వాళ్ళందరి చేత ఉచ్చారణ చేయించేవాడు. ఇలా ఉండగా ఒకసారి సంక్రాంతి వచ్చింది. ఆ రోజుల్లో సంక్రాంతి పండుగ బాగా చేసుకునేవారు వాళ్ళు. ఇంకొక 15 రోజుల్లో సంక్రాంతి, అనగా స్కూల్లోకి వచ్చినటువంటి, గురుకులంలోకి వచ్చిన పిల్లలంతా, ఇదిగో 10-15 రోజుల్లో సంక్రాంతి వస్తోంది, అప్పుడు మా ఇళ్ళకి అక్క బావ వస్తారు అని ముచ్చటగా చెప్పుకున్నారట. సంక్రాంతి పండగకి అక్కలు బావలు రావడం సంప్రదాయం. ఎక్కువ మంది అక్క బావలు వచ్చేవాళ్ళంతా చెప్పుకున్నారు. అందరికీ అక్క బావలే ఉండాలని కాదు, కానీ ఉన్నవాళ్ళంతా చెప్పుకున్నారు. ఇంతలో ఓ పిల్ల, ఇదిగో మా అక్క బావ వస్తారన్నాను కదా, నీకు అక్క బావ లేరా అని చంటి పిల్లని అడిగిందిట. అక్కంటే ఎవరు బావ అంటే ఎవరు నాకు తెలియదని పాప ఈ పిల్ల బొరగొక్కుని వెంటనే స్కూల్ వదిలిపెట్టి, పాఠశాల గురుకులం వదిలిపెట్టి అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ నాన్న అనుకుంటూ, మా ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళంతా రోజు సంతోషంతో తల్లిదండ్రులకు దండం పెడతారు, కానీ అమ్మ దురదృష్టం నాకు అమ్మ తప్ప నాన్న కనపట్ల, అసలు మా నాన్న ఉన్నాడా లేడా అని అడిగింది. అప్పుడు తల్లి ఈ పిల్లకి ఎలా నచ్చ చెప్పాలో తెలియక, అదేంటమ్మా నాన్న లేకుండా నువ్వెలా పుడతావు, మిగతా వాళ్ళంతా అమ్మ నాన్న అంటున్నారంటే వాళ్ళు అదృష్టవంతులు, నీకు అదృష్టం కొంచెం ఎక్కువైపోయింది, నీకు కూడా మంచి నాన్న ఉండేవాడు, ఆయన నాకు భర్త అవుతాడు నీకు నాన్న అవుతాడు, కానీ ఈలోపు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, దేవుడికి మీ నాన్న అంటే ఇష్టం, అందుకని ఏమాయ్ ఫలానా పిల్ల తండ్రి తొందరగా రా అంటే ఆయన వెళ్ళిపోయాడు, దేవుడి దగ్గర ఉన్నాడమ్మా మీ నాన్న అన్నదట తల్లి. అలాగా నాన్న లేకపోయినా పర్వాలేదు, మరి మా గురుకులంలో ఉన్నటువంటి పిల్లలందరూ పండక్కి అక్క బావ వస్తారు అని చెప్పుకుంటారు, మరి మన అక్క బావ కూడా వస్తారా, నాకు కూడా అక్క బావ ఉన్నారా అంది. నువ్వు ఒక్కదాని వే పిల్లవి అక్క బావ లేనంటే ఈ పిల్ల బెంగ పెట్టుకుంటుంది, బాధ పెడుతుంది, హర్ట్ అవుతుంది. అందుకని ఈ తల్లి ఏం చేయాలో తెలియక చటుక్కుని అబద్ధం ఆడేసింది, నీకు కూడా గొప్ప బావ ఉన్నాడు, గొప్ప అక్క ఉంది అనగానే ఎక్కడున్నారు అంది ఈ పిల్ల. శ్రీశైలం అని ఒక దివ్యక్షేత్రం ఉంది, భయంకరమైన అడవుల మధ్యలో ఉన్న ఒక క్షేత్రం, అక్కడ మల్లికార్జునుడు అనే పేరుతో మీ బావగారు ఉన్నారు, భ్రమరాంబాదేవి అనే పేరుతో మీ అక్క ఉన్నది, మీ అక్క బావ సామాజం అనుకుంటున్నావా, ప్రపంచమంతా పరిపాలిస్తున్నారు, మరి పరిపాలన చేయాలంటే మాటలు కదా కదా, పుట్టించాలి పెంచాలి పోషించేటప్పుడు వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి, ఆరోగ్యాలు ఇవ్వాలి, ప్రజల బాగోగులు చూడాలి, పాప పుణ్యాలు చూడాలి, ఇలాంటి మీ గురువులు ఉన్నారే వాళ్ళు ఎంతోమందికి జీతాలు ఇవ్వాలి, ఎంతోమందిని పోషించాలి, అందుకే వాళ్ళు అక్కడే ఉండి నిత్యం లోకాలని పోషిస్తున్నారు. రాజుగారు రాణిగారు అనుకోవాళ్ళు, మరి అంత పదవులో ఉన్నవాడికి సెలవులు దొరకవు కదమ్మా, అందుకే మన ఇంటికి మీ అక్క బావ పండగలకి రావటంలా, పండక్కి రావడం వాళ్ళకి దండగ అనగానే, అలాగా అంత గొప్పవాళ్ళు అవ్వటం వల్ల నాకు ఇంత సమస్య వచ్చిందనమాట అనుకున్నది ఈ పిల్ల. ఇంకా రాత్రి ఆ పిల్లకి నిద్రపడితే ఒట్టు, అంత గొప్ప అక్క బావ ప్రపంచాన్ని పరిపాలించేవాడు శ్రీశైలంలో ఉండి మమ్మల్ని చూడడానికి రావడంలా, వాళ్ళు రాకపోతే నేను వెళ్ళొచ్చుగా, ఎలాగో పండక్కి సెలవులు రేపు పొద్దున ఇవ్వబోతున్నారుగా, రేపటి నుంచి ఒక వారం రోజులు సెలవు, ఆ తర్వాత సంక్రాంతి అయ్యాక ఇంకో 5-6 రోజులు, ఆ తర్వాత మళ్ళీ ఏహో 4-5 రోజులు కడుపు రెప్పులు కాళ్ళు నొప్పులు అంటారు, తిండి ఎక్కువ తిని బొబ్బట్లు తిని, కాబట్టి ఎలాగో సెలవులు వస్తాయి, నేనే శ్రీశైలం నడిచెళ్ళి అక్క బాబుని చూసి ఈ ఒక్కసారి మా ఇంటికి నండి నేను బతిమాలు తీసుకొస్తాను అనుకున్నదట. అనుకున్నదే తడవ ఆ రాత్రికి రాత్రి భయంకరమైన కేకారణ్యంలో ఎవరికీ చెప్పకుండా బయలుదేరిపోయింది. అసలు శ్రీశైలం అడవులు ఎలా ఉంటాయి, అందులో 6 రోజులు ఎలా ఉంటాయి చెప్పండి, ఎక్కడి కర్ణాటక ఎక్కడి భయంకరమైన శ్రీశైల అరణ్యం, అక్కడికి రాత్రి చీకట్లో బయలుదేరింది. దారిలో కొన్ని చోట్ల భయంకర సర్పాలు కనపడ్డాయి, కొన్ని చోట్ల పులులు సింహాలు కనపడ్డాయి, కనపడినప్పుడల్లా ఇదిగో మా అక్క బావ ఈ ప్రపంచానికే రాజు రాణి, మీరు నా జోలికి వచ్చారంటే వాళ్ళకి చెబుతాను అనేది ఈ చంటి పిల్ల దాని తెలివితేటలతో. వెంటనే అక్క బావ అనే పేరు అనగానే పాములు తోకముడుచుకు వెళ్ళిపోయావిట, సింహాలు వెనక్కి వెళ్ళిపోయాయి, పులులు వెళ్ళిపోయాయి, ఎలుగుబంట్లు కూడా పిల్లని ఏమీ చేయలేదు, దర్జాగా నడిచేసిందండి. చెప్పాక మూఢభక్తి వెర్రిభక్తి ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, మనకి వెర్రిభక్తి లేదు మర్రిభక్తి లేదు, అందుకే ఇలా కుయ్యో మొర్రో భక్తిగా మారిపోయాం మనం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే నిజంగా పరమభక్తితో అమాయక భక్తితో ఆవిడ శ్రీశైలం వెళ్ళిపోయింది, అతి కష్టం మీద వెళ్ళింది. వెళ్ళి ఇక్కడెక్కడో మా అక్క బావ ఉన్నారండి, ఎక్కడున్నారండి అని అడిగితే ఎవడో అన్నట్ట, మీ అక్క బావ పేరు చెప్పు అన్నట్ట. భ్రమరాంబ మా అక్క, మల్లికార్జునుడు మా బావ అనగానే వాళ్ళు పక్కపక్కనవి, ఆ పేరుతో మనుషులు లేరుగానమ్మా, ఇక్కడ శివలింగం ఒకటి ఉంది అదే మల్లికార్జున లింగం, అదిగో ఆ పైన ఒక విగ్రహం ఉంది అదే భ్రమరాంబాదేవి యొక్క విగ్రహం అనగానే, బహుశా మా వాళ్ళు రాళ్ళైపోయారేమో నేను వచ్చానని తెలుసుకుని, నేను ఇంటికి వచ్చేయండి అక్క బావ, పండక్కి రండి, సంక్రాంతికి రండి అని పిలుస్తానని నా నుంచి తప్పించుకోవడానికి బహుశా లింగంగాను విగ్రహంగాను మారిపోయారేమో అనిపించింది ఈ పిల్లకి, అందుకని లింగం దగ్గరికి వెళ్ళింది. ఆ రోజుల్లో అందరూ లింగాన్ని కౌగిలించుకుని నీళ్లు పోసి తల తగిలించేవారు కదా, ఇప్పటికీ శ్రీశైలంలో మల్లికార్జున లింగానికి ఇలా శిరస్సు తగిలించాలి, అలాగే తగిలించి బావోయ్ నువ్వు ఇలా రాయిగా మారిపోయినా నేను వెళ్ళిపోతారనుకోకు, నువ్వు రావలసిందే అనగా ఆ లింగం కొంచెం కదిలినట్టయిందిట. బావగారు ఒప్పుకున్నారు. ఇప్పుడు అక్కని ఒప్పిద్దాం అనుకుంది. అనుకుని ఇక్కడి నుంచి అక్కగారి దగ్గరికి వెళ్ళింది. అక్కగారికి నమస్కరించింది. అక్క అక్క, నేను వచ్చానని తెలుసుకుని ఇలా విగ్రహం అయిపోతావా, నీకోసం ఎంత దూరం నడిచి వచ్చాను, కాళ్ళు ఒకటే లాగేస్తున్నాయి, అమ్మాయి ఎంత నీరసం వచ్చిందో తెలుసా, అమ్మ చెప్పినప్పటి నుంచి నిన్ను ఎప్పుడు చూద్దామో అనిపిస్తుంది, నువ్వేమో ఇక్కడేమో ఇంత విగ్రహం కింద ఇన్ని చీరలు కట్టుకుని నగలు పెట్టుకుని టింగురంగా అంటున్నావా, నాకు చూడు చిరిగిపోయిన గోను, నీకు ఇన్ని నగలున్నాయి ఒక్క నగన్నా ఇచ్చావా, నాకు నగలు ఇవ్వద్దు కానీ నాతో పాటు సంక్రాంతికి రా అంటే ఆవిడ పలకలేదు. ఇంతలో అచ్చు కూడా వచ్చాడు. పిచ్చి పిల్లలు ఉంది పాపం, అది విగ్రహం అమ్మా, అమ్మవారు అందులో ఉంటుంది కానీ నీకేం అక్క కాదు, వాడు బావా కాదు, పో అన్నారు. రాత్రికి తలుపులు వేయాలి కదా అందుకని పొమ్మన్నారు. మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళది. దాంతో ఆ పిల్ల కలదీరి ఏం ఏడ్చిందండి, భ్రమరాంబ మా అక్క, మా బావ మల్లన్న, వీళ్ళు నాకు కనబడకపోతే, వాళ్ళ నిజరూపం నాకు దర్శనం ఇవ్వకపోతే, వాళ్ళు నాతో పాటు సంక్రాంతి పండక్కి మా ఇంటికి రాకపోతే నేను ఇంక ఇంటికి వెళ్ళనని ఏడ్చింది. ఏడ్చిన బతిమాలిన వాళ్ళు కనపడలేదు, దర్శనమివ్వలేదు. అప్పుడు ఏం చేసింది, శిఖర దర్శనం దగ్గరికి వెళ్ళిపోయింది, పైకి ఎక్కేసింది, ఆ గిరిగోపురం నుంచి కిందకు దూకేసింది. అప్పుడు శివపార్వతులు స్త్రీమూర్తిగా పురుషుడిగా మారి రెండు చేతులతో పాపని పూర్వం విష్ణుమూర్తి ప్రహ్లాదుని పట్టుకున్నట్టుగా పట్టుకున్నారు. పట్టుకుని ఎంత సాహసమే అని ఆ దివ్య రూపం చూపించగానే ఆ పిల్లకున్న అజ్ఞానం అంతా తొలగిపోయింది. గొప్ప దండకం కూడా రాసిందండి. ఆ దండకం కూడా శ్రీశైలంలో చదివేవారు పూర్వం చాలా కాలం క్రితం. ఆ అత్యద్భుతమైన దండకాన్ని చదివేవారు. అప్పుడు ఆ పిల్లని వెంట పెట్టుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తల్లికి పిల్లకి శాశ్వత కైలాసం ఇచ్చాడు మహానుభావుడు ఈశ్వరుడు. ఇలా ప్రత్యక్ష దైవాలు భ్రమర వల్లీసులు అంటే ఒక అద్భుతమైన పాట. మొత్తం క్షేత్రం ఆవిర్భావం నుంచి చివరి దాకా ఉండే ఒక గీతం ఉన్నది. ఆ గీతం మీకు పాడి వినిపిస్తానమాట. మల్లికార్జునుడు వెలసిన శ్రీశైల శిఖర మహిమే, మల్లికార్జునుడు వెలసిన శ్రీశైల శిఖర మహిమే, మానవ జన్మల మానవ జన్మల పాపములడ జీవరముల సంగీతావి, శ్రీశైల శిఖర మహిమే వేరందులేని మహిమే, అహో కైలాసనాథుడే భక్తవరదుడై లింగమూర్తియై ఈ గిరినే కొలువు తీరే. బ్రహ్మను మెప్పించి వరములు బడసే గర్వితుడరుణాసురుడు, పాతకి సురకెంధర్వ కెన్నరుల పీడన చేసే గఖలుడు, హరి విరిల్చి సురలెల్లరుగూడి ఆదిమాతను వేడదీనులై, ఆర్తుల బ్రోవగ మాత పార్వతీ భ్రమర కాక వెడలి, క్రూర రాక్షసుని గొంతునులిమె జగమేలు తల్లి జగదంబే, శైల శిఖరిని శివుని సరసనే వెలసినది భ్రమరాంబే, వేరెల్దులేని మహిమే శ్రీశైల శిఖర మహిమే. ఈశునిగానగ ఆతురయ్యై భోగలీల పర్వెను గంగా, చండ ప్రచండ ప్రవాహ రూపిణి భీకర ప్రళయ తరంగా, గంగకు దారిక శిలపై గురిగా చక్రము విడిచెను శ్రీకరుడే, వసుధ నిరియగా జారి జూపగా పరవళ్ళాయను గంగా, అది ఏ పాతాళ గంగా, అది ఏ పాతాళ గంగా, పూజలు చేసను ఆర్తి తీర శ్రీరాముడి తావునను, పాండునందనులు హరుని సేవల ఆర్తిని బాసిరి ద్వాపరను, పుణ్యత జ్యోతిగ శాంతి యదూతగ వెలయునిది శ్రీగిరిగా, పాపములడచి లోకవరంగా వెలయుగిరీతావి, పాలనయన భ్రమరాంబ సంగవర దివ్యులెల్ల నెలకొనగా, శ్రీశైలమే కైలాసం
కైలాసం శ్రీశైలం, శ్రీశైలం కైలాసం, శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులు వెలసిన శ్రీశైలం, కలిలో నరులకు తరణోపాయం మహామహిమ గల క్షేత్రం, శ్రీశైలం కైలాసం, కైలాసం శ్రీశైలం. జగమే మాయని తలచి వర శివుడి సత్యమని తెలిసి పరమే కోరి సన్నిధి చేరి ఇక్కడనే లింగైక్యమందును అక్క మహాదేవి. హేమరెడ్డి కుల పావని పరమ పావని మల్లమ్మా లింగైక్యమందినదిక్కడనే ఈ గిరినే. సిద్ధరామయోగి కన్ను తెరచినది తావునే, అల్లమేశ ప్రభువు తను తెలసినది చోటనే, ఆదిశంకరుల ద్వైత భావన తొలగినది తావునే, అంబకరుణ కరవాలముగా తనకు అఖండ విజయముగా ఛత్రపతి శివాజీ వరమందినదిక్కడనే. భ్రమరాంబ మా అక్క మా బావ మల్లన్న, భ్రమరాంబ మా అక్క మా బావ మల్లన్న అని ఎరుకగా వచ్చే ఆ చిట్టి తల్లి, తన వారి కోసమని అల్లాడి మల్లాడి కన్నీటి ధారగా గిరిగోపురం వెక్కి దూకింది ఆహా ఆదుకున్నారుగా. ప్రత్యక్ష దైవాలు భ్రమర మల్లీసులు, భ్రమరాంబ మల్లీసులు, భ్రమరాంబ మల్లీసులు. మొత్తం క్షేత్రం యొక్క కథ మహిమ అన్నీ కూడా ఈ అద్భుతమైనటువంటి గీతంలో ఇచ్చారు. అంత పరమ పవిత్రమైన శ్రీశైల మల్లికార్జున లింగ దర్శనం జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలి. ఇక ఇప్పుడు మూడవ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గురించి చెబుతున్నాను వినండి అని సూత మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు. ఒకనొకప్పుడు పరమ పవిత్రమైన ఉజ్జయిని క్షేత్రంలో నిరంతరము యజ్ఞకర్మములు దీక్షతో ఆచరించే ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన పేరు వేదప్రియుడు. వేదం అంటే నిత్యం ఇష్టం కనుక ఆయన్ని వేదప్రియుడు అన్నారు. అవంతి నగరీ రమ్యా ముక్తిదా సర్వదేహినాం శివప్రియా మహాపుణ్య వర్తతే లోకపావని. అవంతి నగరం అంటేనే చాలా గొప్పది. అవంతి నగరంలో మహాపండితులు ఎంతోమంది ఉన్నారు. ఎందరో మహాత్ములకి, జ్ఞానులకి, విద్యావంతులకి, దాతలకి, వీటితో పాటు సంపదలకి నిలయం అవంతి నగరం అంటే. అసలు ఉజ్జయిని అంటే సాహసవంతులకు నిలయమని పేరు అనమాట. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నిజంగా ఉజ్జయిని నగరంలో ఉన్న వాళ్ళంతా సాహసవంతులే ఉంటారండి. అక్కడ శివప్రియుడు, వేదప్రియుడని పేరు కలిగిన ఒక పండితుడు ఉండేవాడు. ఆయన పని నిత్యం వేదం చదవడం, వేదములను ఇతరులకు బోధించడం, అగ్నిహోత్రం వెలిగించడం, శివలింగాన్ని భక్తితో అభిషేకించి పూజించడం, ఆ తర్వాత శివుడికి నివేదన చేసిన ప్రసాదం తినడం. శివుడికి నివేదించకుండా పచ్చి గంగ కూడా తాగేవాడు కదా ఆయన. అందులో ఆయనకి పార్థివలింగం అంటే మరింత ఇష్టం. ఇంట్లో బంగారంతో తయారు చేయబడిన లింగం ఉన్నా రోజు మట్టితో లింగం తయారు చేసి ఆ బంగారం లింగం పక్కన పెట్టి పూజించి ఈ లింగాన్ని దొడ్లో ఉన్న చెట్లో పెట్టేసేవాడు ఆయన. పార్థివీం ప్రత్యేకం మూర్తిం పూజయామాసవై ద్విజ. ఈ విధంగా నిత్యం పార్థివలింగాన్ని తయారు చేసి ఆ పుణ్యాత్ముడు పూజించేవాడు. ఏ పని చేసినా శివార్పణ వస్తు అనేవాడు ఆయన. ఆయనకి నలుగురు కుమారులు పుట్టారు. ధర్మార్థ కామమోక్షములా లేక ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదములా అన్నట్టుగా నలుగురు కుమారులు ఉన్నారు. నలుగురు బ్రహ్మ నాలుగు ముఖాలు లాంటి వాళ్ళు వాళ్ళు. ఆ మహాత్ముడు నలుగురు కొడుకులకి వరుసగా దేవప్రియుడు, ప్రియమేధసుడు, సుకృతుడు, ధర్మవాహి అని పేరు పెట్టాడు. నిజంగా అలాంటి వాళ్ళేవాడు, పేర్లకు తగినవాడు, దేవప్రియుడు, దేవతలంటే ఇష్టపడేవాడు, ప్రియమేధస్సుడు, మంచి బుర్ర కలిగిన వాడు, అతని బుద్ధిని అందరూ మెచ్చుకునేవారు. మూడోవాడు సుకృతుడు, వీడెప్పుడు సుకృతం పుణ్యమే చేసేవాడు. నాలుగోవాడు ధర్మవాహి, వాడు నిత్యం ధర్మాన్ని అనుసరించేవాడు. ఒక్కొక్కళ్ళ అదృష్టం అండి, పిల్లలు పుట్టడంతో వాళ్ళ జాతకం మారుతుందని. మంచి పిల్లలు పుడితే నిజంగా జాతకం మారుతుంది. ఇతడు ఎంత గొప్పవాడో కొడుకులు ఇంకా అంత గొప్పవాళ్ళట. పండితులకి సాధారణంగా అంత గొప్పవాళ్ళు పుట్టడమే సాగుతుంది, కానీ దానికి వ్యతిరేకం వీళ్ళు. పండిత పుత్రహన సాగుతుంది కదా, దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. నేను ఉదాహరణకి మా నాన్నగారు లాంటి పండితులకి. కాబట్టి ఈ సృష్టిలో ప్రతిదానికి మినహాయింపులు ఉంటాయి, సామెతలన్నీ నిజమూ కాదు. ఈ నలుగురు మహాపండితులయ్యారు, ధర్మాత్ములయ్యారు, తండ్రిలాగే శివభక్తి రుతులయ్యారు. క్రమక్రమంగా వాళ్ళ వంశంలో సంపదలు కూడా పెరిగాయి. ఆ కాలంలో జరిగిన ఒక అద్భుత కథ చెబుతా వినండి. రత్నమాల అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద దోషణుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వీడు పరమ భయంకరుడు. వీడు హిరణ్యాక్షుడి యొక్క వంశంలో వాడు. హిరణ్యాక్షుడి వంశంలో వాళ్ళందరూ కిరాతకులు, క్రూరులు, పరాక్రమవంతులు. వీడికి పేరు కూడా దోషణుడు అని పేరెట్టారు. అందరినీ దూషించేవాడు వాడు. వాడి పని తిట్టడమే, తిట్టడం, కొట్టడం, మొట్టడం. ఇది తప్ప మరో పని లేదు వాడికి. ఈ దుర్మార్గుడు దేవతల్ని నాశనం చెయ్యాలి. ఈ భూమండలంలో దేవతల యొక్క శక్తి ఉండకూడదు, అసలు దైవం ఉండకుండా నేనే దైవంలో ఉండాలనుకున్నాడు అనుకుని బ్రహ్మ గురించి మహాతపస్సు చేశాడు. 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. వాడు చేసిన కఠోర తపో దీక్ష నిష్టలకి మెచ్చుకొని బ్రహ్మదేవుడు చిచ్చర ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే, ఈ ప్రపంచాన్ని ఏలే శక్తి నాకు, నన్ను కాదు అన్నవాడిని ఎవరినైనా శిక్షించే శక్తి నాకు అన్నట్ట. తథాస్తు అన్నాడు బ్రహ్మ. ప్రపంచమంతా ఏలే బాహుబలం ఇస్తున్నాను, నిన్ను ఎవడన్నా కాదంటే శిక్షించే శక్తి ఇస్తున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వేదధర్మం జోలికి వెడితే మాత్రం నేను ఇచ్చిన వరములు నీకు పని చేయవు, శివభక్తుల జోలికి ఎప్పుడు వెళ్లకు అని హెచ్చరిస్తే వాడు పకపకారవి ఈ వరాలు ఉచ్చుకున్నది అసలు వాళ్ళని నాశనం చేయడానికి. నాకు వేదం అంటే ద్వేషం, వేదం చదివేవాళ్ళు అంటే ద్వేషం అన్నాడు ఆ మూర్ఖుడు అనుకుని వరం పుచ్చుకున్న వెంటనే గర్వించాడు. ముందుగా యజ్ఞములు పాడు చేశాడు, వేదధర్మం నాశనం చేశాడు, సర్వతీర్థాల్లో ధర్మం నీతి లోపించేలా చేశాడు. వాడికి 10 కోట్ల మంది సైనికులు ఉన్నారు. ఇంతమంది రాక్షసుల్ని పిలిచాడు. ఈ భూమండలంలో దేవతల మేలు కోసం చేసే యజ్ఞగుండాల్లో అగ్ని మండరాలు. అమరుల మేలుకై ఆచరించడి యజ్ఞకుండంబులందగ్ని మండరాదు అన్నాడు వాడు. దేవతల మేలు కోసం యజ్ఞాలు చేస్తున్నారు కాబట్టి ఆ యజ్ఞగుండాల్లో అగ్ని మండకూడదు, ఆలయాలంటూ ఎక్కడ ఉండకూడదు, ధర్మం ఉండకూడదు. ఎవడైనా మన మాట కాదంటే అటువంటి వాళ్ళ కేలు విరగ్గొట్టి కీళ్లు పీకి కళ్ళు పీకి పళ్ళు పీకి వాళ్ళ ఒళ్ళు ఒండుకు తినేయండి అనగానే రాక్షసులు భూమండలం అంతా దాడి చేశారు. ఆనాడు ప్రపంచమంతా విధ్వంసం అయిపోయింది. ఇంకా ప్రపంచంలో మన రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేడు అనుకున్నట్టు వాడు. గొండాలు కదండి వాళ్ళు, గొండాల రాజ్యంలో ఎవడు బతుకుతాడు? అమ్మ బాబా, చాలా ప్రమాదకరమైంది ఆ రాజ్యం. చివరికి ఎక్కడ చూసినా రాక్షసులు తప్ప మరొకరు లేరు అని విషయం తెలిసింది. సంతోషించేట అయినా వాడికి నమ్మకం కలగల. ఇంత భూమండలంలో రాక్షసులు మనం తప్ప ఇక మానవులు పరిపాలన చేసే నగరమే లేదా అని భటులు అడిగితే, అన్ని రాజ్యాల్ని చితకొట్టేశాం కదండి, రాజులు చావగొట్టాం, కొందరిని జైల్లో వేశాం, కొందరేమో మనకి చేతులు జోడించి నమస్కరించి సామంతులయ్యారు, ప్రజలంతా మిమ్మల్నే పూజిస్తున్నారు, ఇళ్లలో ఉన్నవాళ్ళంతా లింగాలు విగ్రహాలు తీసి బయట పారేసి నీ విగ్రహం పెట్టుకున్నారు, రోజు ఓం దోషణాసురాయ నమః, ఓం దైత్యవంశాయ నమః అని నీకు అష్టోత్తర శతనామం రాసి నిన్ను పూజిస్తున్నారు. కాబట్టి అంతా ఎక్కడ చూసినా నీకే యజ్ఞాలు, నీకే పూజలు, నీకే విగ్రహాలు పెట్టారు. ఏ బిల్డింగ్ చూసినా నీ పార్టీ రంగే, ఇంకో రంగు లేదు. ఈ విధంగా ప్రపంచం అంతా కంపైపోతుంది. అందువల్ల నానాయాతన పడిపోతున్నారు. ఇంకెందుకయ్యా నీకు భయం అన్నట్ట. అయినా ఒక్కసారి ఎందుకైనా మంచిది, కాస్త వెళ్ళి చూసిరా అనగా ఈ రాక్షసులు తిరగ్గా తిరగ్గా భూమండలంలో ఒక్క అవంతి నగరం మాత్రం వీళ్ళ పార్టీలో చేరలేదు. అక్కడ మాత్రం అందరూ మంచి భవనాలు కట్టుకున్నారు, దేవతల్ని పూజిస్తున్నారు అని తెలిసింది. దాంతో వాళ్ళకి మతిపోయింది. వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళారు. దోషణాసుర, మన పరిపాలన అందరూ అంగీకరించారు, అందరూ మన మార్గంలోకి వచ్చారు, కానీ ఒక్క అవంతి నగరంలో మాత్రం ఎవడో ఒక రాజు పరిపాలిస్తున్నట్ట, వాడు వీరుట్ట, ఆ ఊళ్ళో వాళ్ళందరికీ రక్షణగా వేదప్రియుడనే ఒక బ్రాహ్మడు ఉన్నట్ట, వాడు శివుణ్ణి పూజిస్తూ ఉంటట్ట, వాడి ధర్మమానని అందరూ సంపదలతో సుఖంగా ఉన్నారు, ఎక్సెప్ట్ అవంతి నగరం, మిగతా చోట్ల మరి పరిపాలన వచ్చేసింది అనగా నిజానికి వాడు తెలివి తక్కువ వాడు. ఎందుకంటే కాశీక్షేత్రంలో కూడా వాళ్ళ పాలన చెల్లదు, కానీ కాశీ వాళ్ళకి కనపడలేదు, ఇది ఒక్కటే కనపడింది. అందుకే వాళ్ళు ఒక అవంతి నగరంలో మాత్రం ప్రజలంతా శివపూజ చేస్తున్నారని చెప్పగానే దోషణాసురుడు పళ్ళు పటపడ కొరికాడు. ఏమేమి, ప్రపంచమంతా నా ప్రభుత్వాన్ని అంగీకరిస్తుంటే ఇక్కడ మాత్రం నా ప్రభుత్వాన్ని అంగీకరించరా, వీళ్ళ సంగతి ఏమిటో చూద్దాం అని ఆ దోషణాసురుడు మహారాక్షస సైన్యాన్ని వెంట పెట్టుకున్నాడు. ఆ నగరం మొత్తం అవసరమైతే పెకలించి వేస్తానని బయలుదేరాడు. నగరం దగ్గరకు వచ్చారు. నగరం చుట్టూ పెద్ద ప్రాకారం ఉండేది. ఆ రోజుల్లో చాలా పెద్ద కోట గోడ, అది ఆకాశాన్ని అంటుతూ ఉండేది. నగరానికి నాలుగు వేపుల ద్వారాలు ఉండేవి, ఒక్క దక్షిణం వేపు ద్వారం మాత్రం తీసేవారు కాదు. కారణం ఏంటంటే దక్షిణ ద్వార రహిత వర్ధమానాధనప్రద అని మనకు వాస్తుశాస్త్రంలో చెప్పారు. వాస్తుశాస్త్రం అని అసలు వాస్తుశాస్త్రం అని ఒకటి ఉందిలేండి, ఇప్పుడు ఎవడికి వాడే వాస్తు పండితుడు. ఏం తోచిందంటే చెప్పేయటమే. ఇంటికి వచ్చారా, ఈశాన్యంలో పల్లం నైరుతిలో ఎత్తు అంటాడు. అసలు వాడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే సగం వదిలిపోతుంది, వాడే ఎత్తు వాడే బరువును. ఏముంది అక్కడ దానికి, పూర్తిగా బృహస్పతినో లేకపోతే శుక్రాచార్యుడో అలాంటి స్తోత్ర శ్లోకాలు చదివితే నీకు అర్థమవుతుంది. ఏదో పిడివాదం కింద రెండు ముక్కలు నేర్చుకోవడం, ప్రతి వాడు ఇంటికి రాగానే వాడికి తోచింది చెప్పేయడం, ఇక అక్కడి నుంచి మన జనం అంతా వాడు రావడంతో వాడే అసలు ఇల్లు నడిచింది వీడికి. ఆ ఇల్లు అంతా పడగొట్టించేస్తారండి, ఎన్నిసార్లు ఇల్లు పడగొడతారండి, అంత ఆశ్చర్యకరంగా ఉందండి. అంటే మనకి కొన్ని పిచ్చలు ఉంటాయి, అనవసరమైన వాటికి తగలేస్తాం, అవసరమైన వాటికి చేయము. కాబట్టి చెప్పచ్చింది ఏంటంటే, ఇంటికి ఎవడన్నా వచ్చి ఏదో చెబితే తొందరపడిపోయి వాస్తు మార్చకండి, హాయిగా భగవంతుడిని నమ్ముకోండి. సరి అయిన వాస్తు చెప్పే పండితుడైతే దాన్ని అమలు చేయడానికి వీలున్నంత వరకు చేయండి, పిచ్చి పిచ్చి వాటిని పెట్టకండి. నిజంగా ఇంకోటి చెప్పనా మీకు, కష్టపడి ఒక ఆయన బిల్వమనం పెంచాడు తన ఇంట్లో. ఇది జరిగిందండి, ఈ మధ్యనే జరిగింది. దొడ్లో మీ ఇంట్లో ఉన్నట్టే పడమర వైపు చక్కని బిల్వవనం ఉంది, రోజు పూజించేవాడు. ఇంతలో కూడా చెట్లు ముళ్ళ చెట్లు ఉండకూడదు అన్నట్టు మొత్తం మారేడు చెట్లు కొట్టించేశారండి. కొట్టించిన మూడు నెలలు తిరగకుండా ఆయన రోగంతో చచ్చిపోయాడంటే, ఆయన భార్యకి ఏదో తేడా వచ్చింది, బిల్వ వృక్షాలు తొందరపడి కొట్టేయకూడదండి, మారేడు చెట్లు కొడితే దరిద్రం పట్టుకుని కుటుంబం అంతా వీధిపాలైపోయారు. ఈ వాస్తు పేరుతోటి ముళ్ళ చెట్లు ఇంట్లో ఉండకూడదని కొట్టించేస్తే ఉసూరు మందిన వాడి ప్రాణం. అక్కడ లింగం కూడా ఉంటే ఇంట్లో లింగం ఉండకూడదని తీయించేసేట వాడు, ఆ లింగం భంగం అయిపోయింది, దాంతో కుటుంబమే భంగం అయిపోయింది. ఇలాంటి వాళ్ళని నమ్మకండి. పరమేశ్వరుడు కరుణామూర్తి చిన్న చిన్న పరీక్షలు అప్పుడప్పుడు ఎవరికైనా వస్తే మన జాతకం ఇచ్చా, అందుకని ఉన్నది పాడు చేసుకుంటాంటండి. అసలు ఎప్పుడు కష్టం అది ఎవరికైనా, శరీరం అన్నాక రోగం రావడం, మనిషి అన్నాక కష్ట కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి, అవి పట్టించుకోకూడదు. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, దక్షిణం వైపు ద్వారం ఉండి ఆ ద్వారం తెరవకుండా ఉంటే దక్షిణ ద్వార రహిత అంటే దక్షిణం వైపు తిరుగుడు లేనటువంటి కోట, అది కూడా ఇల్లు అనలేదు వాళ్ళు అక్కడ. అటువంటి కోట ఇంటి ఇంటి కోటని అంటే పెద్ద మహారాజ భవనాన్ని వర్ధమాన అంటారు, వర్ధమాన గృహము అంటారు. ధనప్రద అది డబ్బిస్తుందట. అందుకని పూర్వకాలంలో మహారాజులు దక్షిణం వైపు మాత్రం ద్వారం లేకుండా చూసుకునేవారు, అథవా ద్వారం ఉన్నా పెర్మనెంట్గా మూసేసేవారు అన్నమాట. అది మహారాజులకి ప్రత్యేకంగా చెప్పారు, అందరికీ కాదు. మళ్ళీ ఇప్పుడు దక్షిణం వైపు రోడ్డు ఉందనుకోండి, అప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేస్తారు? కాబట్టి ఆగ్నేయంలో మార్గం పెట్టుకోవచ్చు, డోరు పెట్టుకోవచ్చు, అదేమీ దోషం కాదు. ఆగ్నేయం గుండా నడిస్తే కూడా ఇల్లు అగ్ని వల్ల శుభప్రదమే అవుతుంది. ఒక్క నైరుతిలో ఎంట్రన్స్ మాత్రం గృహస్థులకి పనికిరాదు, సన్యాసులకి మంచిదని వాస్తుశాస్త్రం చెబుతున్నది. ఇవి కొంచెం తెలుసుకోవాలి. అటువంటిది ఆ రోజుల్లో ఆ కోట, అటువంటి వర్ధమాన గృహము అని పిలువబడే కోట దగ్గరకు వచ్చాడు ఆయన. రాక్షస వీరులారా, మీరన్నట్టుగా ఈ నగరం పరమసుందరంగా ఉంది, ఐశ్వర్యంతో కనపడుతున్నది, లోపలున్నటువంటి బంగారపు గృహాలు బయటికి జిగేలు జిగేలు మరి కాంతి వెదజల్లుతున్నాయి, సూర్యుడి కిరణములు లోపలున్న భవనాల మీద పడుతున్నాయి, ఆ భవనాల మీద సూర్యకిరణములు మళ్ళీ ప్రతిఫలిస్తున్నాయి, కాబట్టి లోపల బంగారపు ఇళ్ళు ఉన్నాయి, నవరత్నమయములైన గృహాలు ఉన్నాయని అర్థమవుతోంది. ఈ మొత్తం కోట చుట్టూత పెద్ద గోడలు కట్టి వీళ్ళు తలుపులు బిగించు కూర్చునున్నారు. అసలు ఈ దుష్టులు నా మాట ఎందుకు వినడం లేదు, నేను మహావీరుడని మీరు చెప్పలేదా అని అడిగితే, మేము చెప్పామండి, ఎవడైనా మేము మాట వినం, మేము శివుణ్ణి తప్ప ఎవరిని పూజించం, దోషణాసురుడా వాడి ముఖమా అంటున్నారండి అని పక్కన వాడు కొంచెం లేనిపోయినవి చెప్పారు. దాంతో వీడు పళ్ళు పడబడ కొరికాడు. అంటే ఈ నగరంలో ఉన్నవాళ్ళు వేదధర్మం మీద నిష్ట కలిగిన వాళ్ళు అన్నమాట. వేదధర్మరత ఏతి సర్వే దండ్యామతే మమ. వేదధర్మం మీద ఆసక్తి కలిగిన వీళ్ళందరూ శిక్షార్హులు. నేను లోకంలో దేవతల్ని జయించాను, పాతాళవాసుల్ని జయించాను, మానవుల్ని నోట్లో వేసుకుని శనగపప్పులు నవ్వినట్లు నవ్వేశాను. అటువంటిది ఇక్కడున్నటువంటి ఈ రాజుని కోటని వశం చేసుకోవటం, ఈ కోటలో ఉండి పూజలు చేసుకుంటున్న బ్రాహ్మణి వాడి నలుగురు కొడుకుల్ని చంపడం పెద్ద తేడా ఏం కాదు. ముందు ఈ కోట కూడా పగలగొట్టేయండి అన్నాడు ఆయన. వెంటనే ఈ రాక్షసుడి యొక్క కట్టులు, పెద్ద పెద్ద కురపాలు, గదలు, కత్తులు, ముద్గరాలు పట్టుకుని మొత్తం తలుపుల ముందు బదలగొట్టి పారేశారు. కోట సమూలంగా పెళ్ళగించేశారు. చుట్టూతో ఉన్న కోట కాదు, కోట చుట్టూతో ఉన్నటువంటి మొత్తం ప్రాకారం గోడంతా పీకేశారట. అంత గోడని కట్టడానికి ఎన్నాళ్ళు పడుతుందండి? పీకడం ఎంతసేపు? వాళ్ళు పరాక్రమవంతులు కదా. మొండి పెరుగులు 10 ఏనుగులు, 10,000 ఏనుగులు, 1,000 ఏనుగులు, 500 ఏనుగులు, 100 ఏనుగులు బలం వాళ్ళు కలిగినటువంటి వాళ్ళు. 100, 200, 300 ఇన్ని ఏనుగుల బలం కలిగిన వాళ్ళు అవడం వల్ల వాళ్ళ కోట గోడని పేనుగుల్ని విసిరినట్టుగా అవతలకి విసిరేశారు. ఈ విధంగా కోట బద్దలు కొట్టిన తర్వాత ఈ రాక్షస కొట్లు ఏం చేశారు, మల్లికార్జునుడు ఎలా వెలిశాడు, ఈ విశేషాలన్నీ మళ్ళీ మనం రేపు యథాప్రకారంగా స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు లోకా సమస్తా.